కురుక్షేత్ర యుద్ధ భూమిలో 8వ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చి, నీవు ద్రోణుడు మధ్యస్థులు కావటం వల్ల నాకు పాండవుల ద్వారా అపజయం జరుగుతూ ఉంది. ఈ అపజయానికి కారణం ఏమిటంటే మీకు నా మీద పాండవుల మీద సమానమైనటువంటి భావన ఉంది గనక ఇటు యుద్ధం చేస్తున్నప్పటికీ వాళ్ళకు అనుకూలంగా మీ మనస్సులు ఉన్నాయి, అందువల్లనే వాళ్ళని మీరేం చేయటం లేదు, ఆ కారణంగా నాకు అపజయం కలుగుతూ ఉంది అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, దుర్యోధన నిజమే, నాకు ద్రోణుడికి ఇద్దరికి కూడా మీరు అందరు సమానులు, అందువల్ల మమ్మల్ని యుద్ధంలోకి కనుక నువ్వు నియోగించకుండా ఉన్నట్లయితే బాగుండేది, మరి ఇప్పుడేమో ముందుగానే నువ్వు ఈ ఆలోచన లేకుండా నియోగించావు, అయితే ఇప్పుడు చేయగలిగింది ఏమిటంటే వీర స్వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధం చేయి, అంతకంటే ఇంకా నీకు మార్గం లేదు, ఎందుకంటే పాండవులను జయించడం ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు, కనుక వీర స్వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధం చేయి అన్నాడు. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని సంజయుడు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపిస్తూ చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఓ సంజయ, భీముడు ఒక్కడే యుద్ధంలో నా కుమారుల్ని చిక్కిన వాళ్ళని చిక్కినట్టుగా సంహరిస్తూ ఉన్నాడు, మరి ఇది చూసి భీష్మ ద్రోణులు మరి ఏమీ చేయలేదా, దీనికి ప్రతిగా వాళ్ళు ఏమి ఆలోచన చేయటం లేదా? సంజయ, రోజు రోజుకి నా పుత్రుల యొక్క సంఖ్య తగ్గిపోతుందయ్యా, ఎందుకంటే బాగా వందగా ఉన్నది, క్రమంగా తగ్గిపోతా ఉన్నది, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఏమో మా దురదృష్టమేమో, అందువల్లనే నా పుత్రులు ఓడిపోతున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, భగదత్తుడు, అశ్వత్థామ ఇలాంటి వీరులంతా కూడా యుద్ధంలో వెన్ను చూపకుండా ఉండేటువంటి మహావీరాది వీరులైనటువంటి వాళ్ళు ఉన్నా నా పుత్రులు ప్రతిదినము కూడా మరణిస్తున్నారు అని అంటే దురదృష్టంగా ఇంకేముంది, మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు మొట్టమొదట్లోనే నేను చెప్పినటువంటి మాటలు సరిగ్గా తెలుసుకోలేదయ్యా, నేను భీష్ముడు, ద్రోణుడు, గాంధారి ఎంతగానో చెప్పి చూశాం, యుద్ధం వద్దురా నాయన, పాండవులతో యుద్ధం మంచిది కాదు, అందరూ కూడా కలిసి ఉండండి అని చెప్పా, కానీ నా మాటల్ని వాడు వినిపించుకోలేదు, దాని ఫలితమే ఇప్పుడు యుద్ధరంగంలో భీమసేనుడు నా మూర్ఖులైనటువంటి పుత్రుల్ని ప్రతిరోజు కూడా యమలోకానికి పంపుతా ఉన్నాడు అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి సంజయుడు అంటున్నాడు, ఓ రాజా, ఆ సమయంలో మీరు విదురుడు చెప్పినటువంటి హితకరమైనటువంటి మాటలు విన్నారా? వినలేదు కదా, ఒకవేళ విన్నా వాటిని మీరు లక్ష్య పెట్టలా, దాని ఫలితమే ఇప్పుడు ఈ రకంగా కలుగుతూ ఉంది, మీ కుమారుల్ని జూదము ఆడకుండా అడ్డగించండి, పాండవులకు ద్రోహం తలపెట్టకండి అని విదురుడు నెత్తి నోరు బాదుకొని చెప్పాడు కదా, నువ్వేమైనా విన్నావా? మీ మేలు కోరేటువంటి ఇతర మిత్రులు, మీ శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళంతా కూడా ఎన్నో విధాలుగా ఈ జూదం సర్వ అనర్థదాయకమవుతుంది, ఇది వంశ నాశనానికి దారితీస్తుంది, ఇది వద్దు అని అనేక పద్ధతుల్లో చెప్పారు. అయినప్పటికీ కూడా మరణం సమీపించినటువంటి వాడికి మంచి ఔషధం నచ్చదు, అదిగో అదే ప్రకారంగా చనిపోయే కాలం కనుక వస్తే మంచి వాళ్ళు ఉత్తములు చెప్పినటువంటి మాటలు వినాలని అనిపించదు, కాబట్టే ఈ పరిణామం సంభవించింది. ఓ రాజా, ఈ ఆపద ఇప్పుడొచ్చింది కాదయ్యా, ఇంతకు ముందే వచ్చింది, ఏనాడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందో ఆ రోజుల్లోనే మీకు ఆపద పూడింది, అదిగో ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి ఇక రెండో ఆలోచన అక్కర్లేదు, యుద్ధం ఎట్లా జరిగిందో చెబుతాను జాగ్రత్తగా విను అన్నాడు. తన వాళ్ళకి ఓటమి కలిగినప్పుడల్లా ధృతరాష్ట్రుడు ఇదంతా దుర్యోధనుడి కారణంగానే జరిగిందని నెపాటి దుర్యోధను మీద నెట్టడం అలవాటైపోయింది. వాళ్ళకి అవమానం అపకారం జరిగినప్పుడు అపజయం కలిగినప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. కానీ సంజయుడు మాత్రం ఏం చెబుతాడంటే ఇదంతా నీ వల్లనే జరిగింది అని అంటాడు. దాంట్లో ఏ వెనక ముందు ఆడకుండా సంజయుడు చెబుతాడు. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు అట్లా చెప్పినా ఇదంతా నా వల్లనే జరిగింది అని ధృతరాష్ట్రుడు మాత్రం అననే అనడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం, ధృతరాష్ట్రుడి యొక్క గట్టితనం. ఎందుకంటే 10 సార్లు చెప్పిన తర్వాత ఏమోలే మర్యాద కోసం అన్నా బాగుండదులే అని చెప్పి 11వసారి కాస్త మారుతాడు ఎవడైనా మానవుడు అన్న తర్వాత. కానీ ధృతరాష్ట్రుడికి ఎన్నిసార్లు చెప్పినా వాడు మాత్రం ఏమి కూడా మారేటువంటి పరిస్థితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన యొక్క తప్పును అంగీకరించడం, తన తప్పును ఇతరుల మీద నెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. ఇక ఆ రోజు మధ్యాహ్న సమయంలో 8వ రోజున మధ్యాహ్న సమయంలో భయంకరమైనటువంటి యుద్ధం సాగింది. ఆ యుద్ధం జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి యోధుల నాశనానికి వచ్చినటువంటిది అనే విషయం దేవతలకి గంధర్వులకి కూడా అర్థమైపోయింది. అక్కడ పాండవులు 3 విధాలుగా 3 గ్రూపులుగా చీలారు. అలా చీలి దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి తమ తమ సైన్యాలతో భీష్ముడి మీదకి వెళ్లారు. ఇక అర్జునుడు, ద్రౌపదేయులు అంటే ద్రౌపది కుమారులు 5 గురు చేకితారుడు వీళ్ళేమో దుర్యోధనుడు పంపినటువంటి రాజుల్ని ఎదిరించారు. ఇక అభిమన్యుడు, ఘటోత్కజుడు, భీమసేనుడు వీళ్ళేమో కౌరవుల మీదకి వెళ్ళారు. ఇలా పాండవులు 3 విభాగాలుగా విడిపోయి కౌరవుల్ని సంహరించడం ప్రారంభం చేశారు. అలాగే కౌరవులు కూడా శత్రు సంహారానికి పూనుకున్నారు. ద్రోణాచార్యుడు యుద్ధంలో శత్రువుల్ని వధిస్తూ ఉంటే శృంజయుల్లో పెద్దగా ఆర్తనాదాలు వినపడ్డాయి. ద్రోణుడి యొక్క దెబ్బ తిన్నటువంటి అనేక మంది వీరులు రోగాలతో బాధపడేటువంటి మానవుల్లాగా గిలగిల గిలగిల కొట్టుకుంటా కనిపించారు. ఇక భీముడేమో కోప పరమశుడై యమధర్మరాజులాగా ఘోరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ మహాయుద్ధంలో సైన్యాలన్నీ కూడా ఒకరినొకరు సంహరిస్తూ ఉంటే రక్త ప్రవాహాలన్నీ కూడా పెద్ద నదిలాగా ఏర్పడి ప్రవహించడం ప్రారంభమైంది. భీమసేనుడు గజ సైన్యంలో ప్రవేశించి దాన్ని మృత్యుముఖంలోకి పంపించాడు గజ సైన్యం మొత్తాన్ని. అదేవిధంగా 100ల వేల కొద్ది కూడా వధింపబడుతూ ఏనుగులు ఎక్కడికక్కడ అడ్డం పడిపోతా ఉన్నాయి. అలా నేలగూలుతూ ఉన్నటువంటి ఏనుగులతో పాటుగా గుర్రాలు కూడా రణభూమి అంతా కూడా కప్పబడిపోయి ఉన్నాయి. ఈ ప్రకారంగా భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఒకవైపున విజృంభిస్తే పాండవ సేన నాశనం అయిపోతుంది, మరొక వైపున భీముడు, ఘటోత్కజుడు వీళ్ళిద్దరు కూడా కురు సైన్యాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాంభోజ దేశీయులు, సింధు దేశీయులు, పర్వత ప్రాంతీయులు అర్జునుడి యొక్క పుత్రుడైనటువంటి యరావంతుణ్ణి సంహరించాలనేటువంటి ఆలోచనతో ఆయన మీదకి వచ్చారు. యరావంతుడు అర్జునుడి యొక్క కుమారుడు, మహాపరాక్రమవంతుడు, నాగరాజు అయినటువంటి కౌరవీడి యొక్క పుత్రికకు అంటే ఉలూపికి అర్జునుడి వల్ల కలిగినటువంటి వాడు. నాగరాజ పుత్రికైనటువంటి ఆ ఉలూపి సంతానం లేకుండా ఉన్నది చాలా కాలం. ఆమెకు భర్త కూడా ఉదాహరించాడు. వీళ్ళు నాగులు గనక గరుత్మంతుడు వీళ్ళకి వ్యతిరేక శత్రు, అందుకని గరుత్మంతుడు ఆ భర్తని సంహరించాడు. అందువల్ల ఆమె దీన స్థితిలో ఉన్నది. ఐరావత వంశీయుడైనటువంటి నాగరాజు ఆమెను అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు ఆ నాగకన్యను భార్యగా స్వీకరించాడు. ఆ రీతిగా అర్జునుడికి ఉలూపికి పుట్టినటువంటి కుమారుడే ఈ యరావంతుడు. అతను ఎప్పుడు కూడా నాగలోకంలోనే ఉన్నాడు, అర్జునుడి దగ్గరికి రాలేదు, పుట్టిన దగ్గర నుంచి అక్కడే తల్లి దగ్గరే ఉన్నాడు. అలా తల్లి దగ్గరే పెరిగాడు, అక్కడే విద్యలు నేర్చుకుంటా ఉన్నాడు. అయితే అర్జునుడి యందు ద్వేషం కలిగినటువంటి దురాత్ముడైనటువంటి అశ్వసేనుడు ఉన్నాడు. బాబాయ్ అవుతాడు అశ్వసేనుడు. ఎవరి అశ్వసేనుడు? అలో కాండవనాన్ని దహించే సమయంలో అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేస్తే అక్కడ అశ్వసేనుడు అనేటువంటి వాడు తప్పించుకొని పోవటానికి వీలు లేక చిత్తచివరికి ఎట్లానో తప్పించుకొని పోయాడు. అదిగో ఆ అశ్వసేనుడు అర్జునుడి మీద పగబట్టి ఉన్నాడు. ఆ పగబట్టి ఉన్నటువంటి అశ్వసేనుడు అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరిగేటువంటి సమయంలో కర్ణుడు ఒక బాణాన్ని అర్జునుడి మీద ప్రయోగించేటప్పుడు ఆ అశ్వసేనుడు ఆ బాణం చివరికి వచ్చి కూర్చున్నాడు. అంటే అర్జునుడిని కబళించాలి. ఇది కథ లింక్. సరే, ఇతడు ఈ యరావంతుడు అందగాడు, గుణ సంపన్నుడైనటువంటి వాడు, నిజమైనటువంటి పరాక్రమశాలి. పెద్దవాడైన తర్వాత ఒకసారి తన తండ్రిని చూడాలనుకున్నాడు. అతను అనుకున్న సమయంలో అర్జునుడు దేవేంద్రలోకంలో ఉన్నాడు, ఇంద్రలోకంలో ఉన్నాడు. అందుకని ఇతడు కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్లి శాంతభావంతో నమస్కారం చేసి వినయపూర్వకంగా చేతులు జోడించి అర్జునుడికి తన గురించి తాను చెప్పుకున్నాడు. తండ్రి, నేను నీ బిడ్డని అని తన తల్లితో అర్జునుడికి కలిగినటువంటి సంబంధాన్ని, దాని ద్వారా అతను పుట్టినటువంటి జన్మని అన్నిటినీ కూడా వివరించి చెప్పాడు. అప్పుడు అర్జునుడికి అంతా గుర్తొచ్చింది. తల్లాగానే గుణవంతుడైనటువంటి పుత్రుడు ఈ యరావంతుడు అని తెలుసుకొని అతన్ని బాగా కౌగిలించుకొని చాలా సంతోషంతో దేవేంద్రుడి యొక్క భవనానికి తీసుకొని పోయాడు. అప్పుడు అర్జునుడు ప్రేమపూర్వకంగా కుమారుడితో చెప్పాడు, నాయన, రాబోయేటువంటి యుద్ధంలో మా కురుపాండవులకి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నువ్వు మాకు సహాయంగా రావాలి అన్నాడు అర్జునుడు. సరేనని చెప్పి యరావంతుడు వెళ్ళిపోయాడు. ఇక యుద్ధం ప్రారంభమైనప్పుడు యరావంతుడు కూడా పాండవ సేనలోకి వచ్చాడు. అతనికి అశ్వసైన్యం బాగా ఉంది, యరావంతుడికి అశ్వసైన్యం బాగా ఉంది. యరావంతుడు పదునైనటువంటి బాణాలతో కౌరవ సేన మీద తిరగబడ్డాడు. వాళ్ళందరినీ కూడా మోహపరవశులు చేశాడు. నేల మీద అంటే రథం భగ్నమై నేల మీద సంచరిస్తూ ఉన్నటువంటి యరావంతుడు చూసి కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులందరూ కూడా చుట్టుముట్టారు, అతన్ని బంధించడానికి సిద్ధపడ్డారు. యరావంతుడు వాళ్ళు చాలా దగ్గరికి రాగానే ఒకసారి కుడి చేత్తో ఒకసారి ఎడమ చేత్తో కత్తి వేగంగా దిక్కుతూ వాళ్ళ శరీరాన్ని ఖండించసాగాడు. అలా సర్వ అంగాలు కూడా ముక్కలు ముక్కలైపోయి వాళ్ళు మరణించారు. అలా వాళ్ళందరూ కూడా నేలగొట్టడం చూసి దుర్యోధనుడు తీవ్రమైనటువంటి కోపంతో భయంకరంగా కనిపించేటువంటి రాక్షసుడైనటువంటి అలంపుషుడిని పంపించాడు. ఈ అలంపుషుడు ఋష్యశృంగుడు అనేటువంటి ఆయన కుమారుడు. ఋష్యశృంగుడు అంటే మునీశ్వరుడు మాత్రం కాదు, ఆయన తండ్రి పేరు ఋష్యశృంగుడు అంతే. అది తప్ప భారతంలో మనకి ఇంకా ఆధారం కూడా ఏమి లేదు. ఆ రాక్షసుడు శత్రునాశికుడు అయినటువంటి వాడు, మాయావైనటువంటి వాడు. పూర్వం జరిగినటువంటి బకుడి యొక్క వధ వల్ల భీమసేనుడికి శత్రువు అయ్యాడు. అంటే బకాసురుడిని భీముడు చంపాడు కనుక ఆ బకాసురుడితో సంబంధం కలిగినటువంటి వాడు అలంభషుడు, అందుకని భీముడి మీద కచ్చబెట్టి ఉన్నాడు. అతను వెళ్ళి ఓ మహావీరాయుడు చూడు, ఇతడు మహామాయాని, ఇతడు నాకు కీడు చేయదలిచి నా సేనను సంహరించాడు. కాబట్టి ఓ అలంబషా, నీవు కామగమనం కలిగినటువంటి వాడివి, మాయా అస్త్ర విశారదుడివి, భీముడితో నీకు శత్రుత్వం ఉంది, కాబట్టి నువ్వు యుద్ధంలో ఇరావంతుడిని జయించాలి అని ఆ అలంబషుడిని రెచ్చగొట్టాడు దుర్యోధనుడు. ఆ రాక్షసుడు సరే అని పెద్ద పెడబొబ్బలు పెట్టుకుంటూ యువకుడైనటువంటి ఇరావంతుడు ఉన్నటువంటి చోటికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య అప్పుడు భీకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. బలిష్ఠుడైనటువంటి ఇరావంతుడు శరీరాన్ని ఛేదిస్తూ ఉంటే ఆ రాక్షసుడు కూడా పెద్దగా కేకలు పెట్టసాగాడు. రాక్షసుడి శరీరం నుంచి ఎక్కువగా రక్తం కారింది. అలంబషుడు యుద్ధస్థలిలో తన శత్రువు ప్రబలుడు కావటం చూసి, అంటే ఇరావంతుడు బాగా బలవంతుడిగా ఉండటం చూసి, చాలా భయంకరము విశాలమైనటువంటి రూపాన్ని దాచి ఆ ఇరావంతుడిని బందీ చేయడానికి సిద్ధపడ్డాడు. అలంబషుడు అలాంటి మాయను గర చేస్తే ఇరావంతుడు కోపంతో తాను కూడా మాయను సృష్టించాడు. ఇద్దరు మాయా యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధభూమిలో వెన్ను చూపినటువంటి ఇరావంతుడు అమితమైనటువంటి క్రోధంతో యుద్ధం చేస్తూ ఉంటే అతడి మాతృవంశీయులైనటువంటి నాగులు ఆ వీరుడికి సహాయంగా అక్కడికి వచ్చారు. అంటే తల్లికి సంబంధించినటువంటి నాగులంతా యుద్ధభూమిలో చాలా మంది నాగులతోటి పరివృతుడైనటువంటి ఇరావంతుడు అనేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి సర్పాలతో ఆ రాక్షసుడిని కప్పివేశాడు. ఈ రీతిగా సర్పాలు కప్పివేస్తుంటే ఆ రాక్షస శ్రేష్ఠుడు గరుత్మంతుడి రూపాన్ని ధరించి ఆ సర్పాలను తిట్టం మొదలుపెట్టాడు. అలంబషుడు తన యొక్క మాతృవంశాన్ని అంతటినీ కూడా రాక్షసుడు తినేస్తున్నాడు అని ఇరావంతుడు ఆ రాక్షసుడి మీద ఖడ్గంతో బయలుదేరాడు. ఆ సమయంలో అర్జునుడు యుద్ధరంగంలో భీష్ముడితో పోరాడుతూ ఉన్నాడు. ఆ భీష్ముడికి రక్షణగా ఉన్నటువంటి వీరులతో విపరీతమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇరావంతుడిని పట్టించుకోవటానికి అవకాశం లేకుండా పోయింది అర్జునుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ మరి అలంబషుడి చేతిలో ఇరావంతుడు చనిపోయాడు కదా, మరి మహారథులైనటువంటి కుంతి పుత్రులు అప్పుడు ఏం చేశారో చెప్పు అన్నాడు. సంజయుడు చెప్తున్నాడు, యుద్ధంలో ఇరావంతుడి మరణాన్ని చూసినటువంటి ఘటోత్కజుడు పెద్దగా సింహనాదం చేశాడు. ఆ రాక్షసుని యొక్క గర్జనతో సముద్రం ఆకాశంతో కూడి భూమి అంతా కూడా ఎక్కువగా కనిపించింది. అంతరిక్షము దిక్కులు నాలుగు మూలలు కూడా ఒడికిపోయి ఘటోద్గజుడి యొక్క గర్జనతో. అప్పుడు దుర్యోధనుడు గొప్ప ధనస్సును చేతబట్టి సింహంలాగా మాటిమాటికి గర్జిస్తూ ఘటోద్గజుడిని ఎదిరించాడు. అప్పుడు రాక్షసులకి దుర్యోధనుడికి ఒక భీకరమైనటువంటి యుద్ధం, సూపర్లకి దగ్గురపాటు కలిగించేటువంటి యుద్ధం జరిగింది. దుర్యోధనుడు కోప పరవశుడై తన జీవితాన్ని లెక్క చేయకుండా రాక్షసుల మీదకి దూకాడు. రాక్షసుల మీద పదునైనటువంటి బాణాలు ప్రయోగించాడు. చాలా మంది ముఖ్యుల్ని కొట్టాడు. మరి దుర్యోధనుడు కోపపూర్ణై వేగవంతుడు, మహారౌద్రుడు, విద్వజ్జిహుడు, ప్రమాది అనేటువంటి నలుగురు రాక్షసుల్ని నాలుగు బాణాలతో కొట్టాడు దుర్యోధనుడు. ఆ తర్వాత దుర్యోధనుడు రాక్షస సైన్యం మీద బాణవర్షాన్ని కురిపించాడు. దుర్యోధనుడి యొక్క మహాకార్యాన్ని చూసి భీముడి యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కజుడు కోపంతో మండిపడ్డాడు. ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానమైనటువంటి ధనుస్సును తీసుకుని దుర్యోధనుడి మీదకి వేగంగా వచ్చాడు. కాలప్రేరితమైనటువంటి మృత్యుదేవతలాగా ఆ ఘటోత్కజుడు రావటం చూసి దుర్యోధనుడు ఏమాత్రం కూడా వ్యధజందల, అతడు ఎర్రబడినటువంటి కన్నులతో ఘటోత్కజుడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, ఇవాళ నా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. క్రూరుడైనటువంటి నీ చేత నీ దుర్మార్గాల కారణంగా నా తండ్రులు అడవుల పాలయ్యారు. కపటద్యుతంలో పాండవుల్ని ఓడించావు. ఏకవస్త్ర రజస్వల అయినటువంటి ద్రౌపదిని సభకు తెప్పించి వస్త్రాపహరణం చేయించి తీవ్రమైనటువంటి అవమానం గావించావు. నీ మెప్పులు పొందాలని సైంధవుడు అరణ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి ద్రౌపదిని ఎత్తుకొని పోయాడు. పాండవులంతా అతన్ని ఘోరంగా అవమానించి పంపించారు. మరి ఈ అవమానాలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు గనక యుద్ధ భూమి నుంచి గనక విడిచిపెట్టి పోకుండా గనక ఉంటే నీ సంగతి ఏదో నేను తేలుస్తాను అని దుర్యోధన మీద బాణవృష్టి కురిపించాడు. దానవులు కూడా తట్టుకోలేనటువంటి బాణవర్షాన్ని ఆ దుర్యోధనుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు కోపంతో బొసుగొట్టే మహాసర్పంలాగా దీర్ఘ నిశ్వాసాలు వదులుతూ బ్రతుకుతానా లేదా అనేటువంటి సందేహంలో పడ్డాడు దుర్యోధనుడు. చాలా పదునైనటువంటి 25 బాణాలని ఘటోత్కజుడి మీద వేశాడు. ఘటోత్కజుడి ఆ బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ఖండించాడు. ఎలాగైనా సరే ఘటోత్కజుడిని సంహరించాలని అనుకున్నాడు దుర్యోధనుడు. వజ్ర సమానమైనటువంటి ఓ మహాశక్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఘటోత్కజుడు అదే సమయంలో ఒక శక్తిని తీసుకొని ఆ శక్తిని దుర్యోధను మీద విసిరాడు. దాన్ని చూసి వంగ దేశాధిపతి త్వర త్వరగా వస్తూ తన యొక్క ఏనుగుని ఆ శక్తికి ఎదురుగా పంపించాడు. ఆ శక్తి ఆ ఏనుగుని సంహరించేసింది. దాంతో దుర్యోధనుడు రక్షించబడ్డాడు. మరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం పగిలిపోయి అది కాస్త రక్త నదిని ప్రవహింపజేస్తా నేల కూలిపోయింది. ఆ ఏనుగు పడిపోవటాన్ని చూసి కౌరవ సేన పరిగెత్తింది. ఎందుకంటే ఏనుగు దాని దెబ్బకి పడిపోయేటప్పుడు భీకరంగా అరుస్తూ చుట్టూ గంతులేసి గందరగోళం చేస్తుంది. అందులో కొంతమంది చనిపోతారు. కాబట్టే అలాంటి పరిస్థితి. అయితే ఇలా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు కొద్దిసేపటికే అలసిపోయి ఇక ఈ రాక్షసుడితో నేను యుద్ధం చేయలేను అని నిశ్చయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. భీష్ముడేమో ద్రోణుడి దగ్గరికి వచ్చి, ఆచార్య, రాక్షసుడు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి గర్జన వింటుంటే ఈ దుర్యోధనుడు అతడితో నిలబడగలుగుతాడని నాకు అనిపించటల్లా, కాబట్టి ఇతన్ని ఎలాగైనా రక్షించాలి, అందుకని నీ వెళ్ళు అన్నాడు. అప్పుడు అలా వస్తూ ఉన్నటువంటి దుర్యోధనుడికి ద్రోణాచార్యుడు రక్షణగా వెళ్ళాడు. ఆ ద్రోణాచార్యుడు ఆ రాక్షసుడి మీద తీవ్రమైనటువంటి బాణ ప్రయోగం చేశాడు. ఇక సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, ఓ రాజా, ఘటోత్కజుడు అందరినీ కూడా యుద్ధంలో విముఖులు చేస్తూ ఉన్నాడు, దుర్యోధనుడిని చంపాలనుకున్నాడు, అందుకని అతని వైపు పరిగెత్తాడు. అలా వేగంగా రాజు మీదకి దూకుతూ ఉన్నటువంటి అతన్ని చూసి మీ యోధులంతా కూడా ఏకాకైనటువంటి ఘటోత్కజుడి మీదకి ఉరికారు. అతన్ని చుట్టుముట్టి బాణవర్షం కురిపించారు. బాణాలు తగలటం చేత అంకుశం పోటుతున్నటువంటి ఏనుగులాగా అతడు గల్త్మంతుడిలాగా ఒక్కసారి వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగిరి మాయా యుద్ధం ప్రారంభించాడు. భయంకరమైనటువంటి కంఠధ్వనితో ఆ రాక్షసుని గర్జించాడు. ఆ సింహనాదం ధర్మరాజు విని భీముడితో అన్నాడు, నాయన, మన ఘటోత్కజుడు ఇప్పుడు మహారథులైనటువంటి కౌరవులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, భయంకరమైనటువంటి సింహనాదం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు అతనికి ఏదో ఒక అండ కావాలి కనుక నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పి భీ భీముడిని పంపించాడు ఘటోత్కచుడికి సహాయంగా. అక్కడ భీముడు కూడా చేరి ఘటోత్కచుడితో పాటుగా కౌరవసేనని చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత భీముడికి దుర్యోధనుడికి గొప్ప యుద్ధం జరిగింది. మరి దుర్యోధను యొక్క రక్షణగా ద్రోణాచార్యుడు వచ్చి భీముడితో తలపడ్డాడు. ద్రోణుడు తన మహత్తరమైనటువంటి ధనస్సును వంచి 26 బాణాలని భీముడి మీద వేశాడు. భీముడు వెంటనే ఆచార్యుడికి కుడి ప్రక్కగా తగిలేటట్టుగా బాణాలు వేశాడు. ఆ బాణాలు బాగా ద్రోణాచార్యుడికి తగిలి దాంతో మూర్చపోయి రథం వెనక భాగంలో పడిపోయాడు. ద్రోణాచార్యుడు ఇలా వెదబొదటాన్ని చూసి స్వయంగా దుర్యోధనుడు అశ్వత్థామ భీముడి మీదకి వచ్చారు. భీమసేనుడు వేగంగా గతం తీసుకుని రథం మీద నుంచి కిందికి దూకాడు. పర్వతంలాగా నిశ్చలంగా నిలిచాడు. యమదండలాగా భయంకరమైనటువంటి పెద్ద గదని చేతదాల్చి కైలాస పర్వతంలాగా ఉన్నటువంటి భీముణ్ణి దుర్యోధనుడు అశ్వత్థామ ఎదుర్కొన్నారు. కానీ భీముడి యొక్క ధాటికి వాళ్ళు నిలవలేకపోయారు. భీముడు కౌరవ సంహారం చేస్తూ అలా సేనలోకి చొరబడిపోయాడు. అతనికి అభిమన్యుడు పాండవ మహారాజులు రక్షణగా వచ్చారు. ఇరుపక్షాలు కూడా ఒకరికొకరు తీసుకోకుండా తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు ఆ మహాయుద్ధంలో రాక్షసుల వల్ల కలిగినటువంటి పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. భీష్ముని దగ్గరికి వెళ్ళాడు. వినయంతో నమస్కారం చేశాడు. జరిగిందంతా ఉన్నదొన్నట్లుగా చెప్పాడు. ఆ సమయంలో నిట్టూర్పులు విడుస్తూ దుర్యోధనుడు కురువృద్ధుడైనటువంటి పితామహుడితోటి ఇలా అంటున్నాడు, నా శత్రువులు కృష్ణుణ్ణి ఆశ్రయించి యుద్ధం చేసినట్లు నేను కేవలం మీ సహాయంతో యుద్ధం చేయాలనుకున్నా, కానీ భీముడు మొదలైనటువంటి పాండవ వీరులంతా కూడా ఘటోత్కచుడి యొక్క సహాయంతో యుద్ధంలో నన్ను ఓడించారు. నేనే ఆ పరాజయాన్ని భరించలేక ఏం చేయాలో తోచక అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. నీచుడైనటువంటి ఆ రాక్షసుడిని నేను సంహరించాలనుకుంటున్నా, కాబట్టి ఏ ప్రకారంగానైనా సరే అతని మీద విజయం పొందాలనుకుంటున్నా, కాబట్టి నా కోరికను తెరచండి అన్నాడు దుర్యోధనుడు. అంటే ఘటోత్కచుడిని చంపడానికి నేనే చంపాలా, నాకు సహాయం చేయండి అన్నాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఓ దుర్యోధన నేను చెప్పేది వినవయ్యా, ఇప్పుడు నీవు ఎట్లా ప్రవర్తించావో ఎలా ప్రవర్తించాలనో విను. అన్ని సమయాల్లో కూడా నువ్వు నిన్ను రక్షించుకుంటూ ధర్మరాజుతో యుద్ధం చేయి, అర్జునుడితో చేయి, లేదా నకుల సహదేవులతో చేయి, లేదా భీముడితో చేయి. రాజధర్మాన్ని అనుసరించి నేను ఈ విషయం చెబుతున్నాను. రాజు రాజుతోనే యుద్ధం చేయాలి, కానీ దురాత్ముడైనటువంటి ఘటోత్కచుడితో మాత్రం ఎప్పుడు యుద్ధానికి పోబాకు, అది నీకు శ్రేయస్కరం కాదు. ఘటోత్కచుడి మీదకి పోవాలంటే అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవుడు, మహారథైనటువంటి వికర్ణుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు నీకోసమని. ఆ రాక్షసుడితో వాళ్ళు యుద్ధం చేస్తారు, నువ్వు మాత్రం వాడితో యుద్ధం చేయి. నీకంత ఎక్కువగా కోపం ఉంటే భగదత్తు మహారాజు ఉన్నాడు, అది ఆయన ఆశ్రయించు. ఆ భగదత్తుడు కనుకైతే ఘటోత్కచుడి సరైనటువంటి ఉజ్జి. భీష్ముడు దుర్యోధనుడి ఎదురుగానే భగదత్తుడితో ఇలా అన్నాడు. దుర్యోధనుడితో చెప్పి వెంటనే భగదత్తుడు కూడా పక్కనంటే అన్నాడు, అయ్యా మహారాజా త్వరగా బయలుదేరు, అందరం చూస్తుండగా యుద్ధ సన్నద్ధులైనటువంటి ఘటోత్కచుడి ముందుకు వెళ్ళు, ఆ ఘటోత్కచుడిని నిలవరించు. నీ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, నువ్వు మహాపరాక్రమశాలిని, కావలసినంత గజ సైన్యం ఉంది, పూర్వకాలంలో నువ్వు దేవతలతో కూడా యుద్ధం చేశావు, కాబట్టి ఈ మహాయుద్ధంలో ఘటోత్కచుడికి ఎదురు నిలిచి ప్రతివీరుడు కావాల్సినటువంటి వాడికి నువ్వే, నీ బలాన్ని పెంపొందించుకొని ఆ రాక్షస శ్రేష్ఠుడిని జయించు అని భీష్ముడు భగదత్తుణ్ణి ప్రోత్సహించి పంపించాడు. అక్కడ భీముడు అభిమన్యుడు రాక్షసులైనటువంటి ఘటోత్కజుడు ద్రౌపది పుత్రులు వీళ్ళంతా ఉన్నారు. భగదత్తుడు వాళ్ళని ఎదురిస్తూ వచ్చాడు. వాళ్ళందరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. భగదత్తుడు సుప్రతీకమనేటువంటి గజాన్ని అధిరోహించి వచ్చాడు. భీముడు పాండవ సేనలో ఉన్నటువంటి ఇతర మహారథులతో చాలా వేగంగా ముందుకొచ్చాడు. దివ్యాస్త్రాలు ప్రదర్శిస్తూ ఏనుగు నాలుగు వైపుల నుంచి కూడా చుట్టుముట్టారు. దివ్యాస్త్రాలను ప్రదర్శిస్తూ రక్తం ప్రవాహంలాగా కారుతుండగా మహాపర్వతంలాగా ఆ ఏనుగున్నది. ఆ ఏనుగును అట్లా సంహరించేశారు. అది భగదత్తుడికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. సంజయుడు అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు యుద్ధ విశేషాలు. తన కుమారుడైనటువంటి యలావంతుడు మరణించిన తర్వాత అర్జునుడు దుఃఖంతో బుసగొట్టినటువంటి సర్పంలాగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. కృష్ణుడితో అంటున్నాడు, ఓ కృష్ణ, మహాజ్ఞానైనటువంటి విదురుడు పూర్వమే చెప్పాడు యుద్ధం మంచిది కాదు అని. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది నాశనం జరుగుతుంది, ఎంతో మంది రాజులు సంహరింపబడతారు అని వేగవంతుడైనటువంటి విదురుడు తన యొక్క దృష్టితో ఇంతకు ముందే చూచాడు. అందుకే యుద్ధం వద్దన్నాడు. కౌరవులకి ఎంతగానో చెప్పి చూచాడు. నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు కూడా అర్థం కాల, కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఎంత విజయం సాధించినా మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, ఆప్తులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ యుద్ధ రంగంలో మరణిస్తారు. ఇదంతా కూడా ధన సంపాదన కోసమే కదా, ధన సంపాదన కోసమే కదా జ్ఞాతి వధ అనేటువంటి జరుగుతూ ఉంది. మానవుడు ధనహీనుడై మరణించడం మేలు, కానీ ధనం కోసం మరణించడం మంచిది కాదు. ఇక్కడికి వచ్చినటువంటి జ్ఞాతులు చంపి మేము మాత్రం ఏమి సుఖపడతాం, ఈ క్షత్రియులందరూ కూడా మరణిస్తా ఉన్నారు. యుధిష్ఠిరుడు దుర్యోధనుడు ఇంతకుముందు యాచన చేశాడు, మా రాజ్యం మాకు ఇవ్వండి అని యాచించాడు. ఒకవేళ ఇవ్వటానికి మనసు ఒప్పకపోతే కనీసం ఐదుగురికి ఐదుగురులన్నా ఇవ్వండి అని అడిగాడు. కానీ ఆ దుర్యోధనుడు మాత్రం దానికి అంగీకరించాల సూది మనం అప్పినంత భూమిని కూడా ఇవ్వనన్నాడు. దాని కారణంగానే ఈ భయంకరమైనటువంటి యుద్ధం తటస్థించింది. అసలు ఈ క్షత్రియ జీవితమే నిజమైనటువంటిది. ఓ మత్సూదన, యుద్ధ భూమిలో నేను ఇలా మాట్లాడటం చూసి ఈ క్షత్రియులందరూ కూడా నన్ను అసమర్థుడు అని అనుకుంటారు. అయినా సరే నీ ఆదేశ ప్రకారమే యుద్ధం చేస్తాను. నీవు త్వరగా దుర్యోధను యొక్క సైన్యం మీదకి మన రథాన్ని నడిపించు అన్నాడు. అలాగే శ్రీకృష్ణుడు వాయువేగాలు కలిగినటువంటి శ్వేతాశ్వాల్ని అదిలించాడు. అప్పుడు రథం దుర్యోధను యొక్క సేనల మీదకి పోయింది. మధ్యాహ్నం దాటిపోయింది. భీష్ముడికి పాండవ సేనతో యుద్ధం జరిగింది. ఆ తర్వాత నీ కుమారులు యుద్ధంలో ద్రోణుడి చుట్టూ ఉండి భీముడి మీదకి వచ్చారు. అప్పుడు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. దేవసేనుడు యుద్ధ రంగంలో హవిస్సు కనుక వేస్తే ఒక్కసారి ఎట్లయితే అగ్ని ప్రజ్వలిల్లుతుందో ఆ ప్రకారంగా ప్రజ్వలిల్లుతూ ఉన్నాడు దేవసేనుడు. మరి భీముడు తీవ్రమైనటువంటి బాణంతో నీ కొడుకైనటువంటి వ్యూఢరసుకుని కొట్టాడు. అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు, దుర్యోధనుడి యొక్క సోదరుడు. ఇంతవరకు 8 16 మంది సరిపోయారు. ఇదిగో ఈరోజు 9 మంది, దీంతో 25, 1/4 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ భీముడికి ఎదురొచ్చాడు దుర్యోధనాలు. వెంటనే ఒక బాణంతో వ్యూఢరసుకుడు 17వాడు అతడిని కొట్టాడు. దాంతో వాడు కాస్త మరణించాడు. ఆ తర్వాత కాంతివంతమైనటువంటి మరొక బాణంతో కుండాసి అనేటువంటి వాడిని కొట్టాడు, అతడు మరణించాడు. ఆ తర్వాత ప్రకాశవంతమైనటువంటి పదులు కలిగినటువంటి బల్లాన్ని తీసుకొని నీ పుత్రుల మీదకి వదిలాడు. అప్పుడు ధనుర్ధారి అయినటువంటి భీమసేనుడు ప్రయోగించినటువంటి బాణాలు మహారథులైనటువంటి నీ పుత్రుల్ని రథాల మీద నుంచి కిందికి పడదోసింది. దాంతో అనాదృష్టి, కొండవేది, వైరాటుడు, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహుడు, సుబాహుడు, కనకధ్వజుడు అనేటువంటి మొత్తం 9 మంది భీముడి చేతిలో హతమైపోయారు. అక్కడ నేల మీద పడిపోయి భీమసేనుడి యమధర్మరాజేమో అని భావించి మిగిలిన కుమారులందరూ కూడా పారిపోయారు. ఇలా యుద్ధంలోని పుత్రులు దగ్ధం చేస్తూ వీరుడైనటువంటి భీముడు ద్రోణుడి యొక్క బాణాల నుంచి తప్పించుకుంటున్నాడు. ద్రోణుడి మీద బాణాలు వేస్తూ ఉన్నాడు. మరొక చోట అభిమన్యుడు అంబష్డు అనేటువంటి రాజుతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా 8వ రోజు తీవ్రమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహాయుద్ధంలోని సేనలు, వాళ్ల సేనలు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొని నాశనమైపోయి 8వ రోజు జరిగినటువంటి యుద్ధంలో సేన ఎక్కువ భాగం నశించిపోయింది. అలాగనే దుర్యోధను యొక్క సోదరులు 9 మంది మరణించారు. దాంతో మొత్తం 25 మంది మరణించడం జరిగింది. సైనికులు బాగా అలసిపోయి ఉన్నారు. కొందరేమో పారిపోయారు. సూర్యాస్తమయమైంది, చీకటి పడింది. అప్పుడు కౌరవ సేనలు, పాండవ సేనలు యుద్ధ విరమణ చేశారు. కౌరవులు, పాండవులు ఒక్కసారి తమ సేనల్ని వెనక్కి పిలిచి తగినటువంటి సమయంలో తమ యొక్క శిబిరాల్లో ప్రవేశించారు. ఇక ఆ రాత్రి ఏమి జరిగిందో సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితోటి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఈ 9వ రోజు, 10వ రోజు, 8వ రోజు రాత్రి నుండి 9వ రోజు, 10వ రోజు ఈ 2 రోజుల యుద్ధం కూడా ప్రత్యేకమైనటువంటి యుద్ధం. ఇక ఆ యుద్ధం ఏమిటో, ఎలా జరిగిందో, మరి వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏమిటో, భీష్ముడి యొక్క ప్రతాపం ఏమిటో, అర్జునుడు ఏ ప్రకారంగా యుద్ధం చేశాడో, శ్రీకృష్ణుడు ఎట్లా స్పందించాడో, ఈ విషయాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం.